మాస్టరీకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 15-16 చాప్టర్స్ చదువుకోబోతున్నాము. అది ఒక సుందర రాజభవనము, ఉత్తరాభిముఖము, పెద్ద ప్రవేశ ద్వారము గల ఎత్తైన ప్రాకారము. దాని లోపున చక్కని పూల తోటలు, ఫలవృక్షములు వనపాలకులచే భద్రముగా పెంచబడి ఉన్నవి. ఈశాన్య దిశలో ఒక చిన్న కోనేరు, దాని చుట్టూను చిన్న చిన్న మధుక వృక్షములు. మధురలో ఇప్ప పువ్వుల చెట్లు లేని ప్రాంగణము లేదు. అదృష్టమునకు ధనాకర్షణమునకు వాటిని పెంచుట మంచిది అని అందలి వాస్తవ్యుల నమ్మకము. కారాగార ప్రాంగణమందలి కోనేటి దగ్గర పగలంతయు బాలబాలికలు తిరుగుచు ఇప్ప పువ్వులను ఏరుకొనుచుందురు. నల్లగా పొడవుగా ఎండి రాలిపడి ఉన్న ఇప్ప పువ్వులు చప్పరించుటకు తీయగా ఉండి కొంచెము ఏనుగుల మదము వాసన కొట్టుచుండును. వానిని ఏరుకొనుటకు వచ్చిపోవు పిల్లలను కారాగృహ భటులు గాని అధికారులు గాని అడ్డగింపరు. ఉత్తమ రాజవంశ సంజాతులైన రాజబంధువులను సకల గౌరవములతో బందీకృతులను చేయుటకు మాత్రమే ఈ ప్రాంగణమందలి కారాగృహము ప్రత్యేకింపబడినది. ప్రాకార ద్వారము నుండి సుదూరముగా తోట నడుమనున్న కారాగార భవన సోపాన పంక్తి వరకు నడిచినచో కాలికి మట్టి అంటకుండా రంగుల రాతి పలకల పేర్పుతో ఒక బాట కలదు. నగరమునందు లక్ష్మీపుత్రులై పురజనుల గౌరవ మర్యాదలను చూరగొనువారు అందలి బంధువులను చూచిపోవుటకు వచ్చుచుందురు. వారెక్కిన శకటములను చిన్న రథములను సూటిగా ప్రాకారము దాటి సోపాన పంక్తి వరకు వచ్చి నిలుచును. జ్యేష్ఠ శుద్ధ విదియ నాటి ఉదయము సూర్యోదయానంతరము 2 గడియల ప్రొద్దున ఒక 2 గుర్రాల శకటము వచ్చి ప్రాంగణమునందు నిలబడెను. పాలవంటి తెల్లని గుర్రములను పూంచిన శకటము చిన్న శేష పర్యంకము వలె నిర్మింపబడి ఉన్నది. గుర్రముల వీపులపై బంగారు జరీగల శ్వేతాంబరములు అలంకరింపబడి ఉన్నవి. ఆ రథము రాకకై ఎదురు చూచుచున్న ద్వారపాలకులను కావలివాండ్రును రథమాగినంతనే భక్తి వినయ సంభ్రమములతో ప్రాకార ద్వార కవాటములు పూర్తిగా తెరచిరి గుర్రముల కళ్ళెములను పట్టుకొని సగౌరవముగా వెంట నడచుచూ రథమును లోనికి సోపాన పంక్తి దగ్గరకు కొనివచ్చిరి. కావలివారి పై అధికారులు ముగ్గురును వరుసగా నిలబడి అందొకరు రథము కవాటమును తెరచి సవినయముగా వారు హస్తసంజ్ఞ చేయగా లోపలి మెత్తని పరుపులపై వైభవముద్రలో ఆసీనుడై ఉన్న సుందర పురుషుడొకడు పాదపద్మములను సుకుమారముగా రథము మెట్లపై ఉంచెను. కావలివాండ్రు ఎత్తైన బల్లను కొనివచ్చిరి. ఆ వ్యక్తి నిదానముగా బల్లపై పాదములుంచి సోపాన పంక్తిపై నిలబడెను. దిగుచుండగా అతడు కప్పుకొనియున్న పట్టుశాలువ భుజములపై నుండి ముంజేతుల మీదికి జారెను. పద్మదళముల వన్నెగల ఆ శాలువపై శంఖచక్రములు తిరునామముల ముద్రలుండెను. అతడు శాలువ అంచులను కరాంగుళులతో జ్ఞానముద్రల వలె పట్టుకొని సవరించుకొని నిలబడి అతడి పై అధికారుల వైపు మాత్రము కటాక్షించి చూచి ఇంచుక మందస్మితము చేసెను. అతడు స్వఫల్గుని కుమారుడైన అక్రూరుడు. వారతనిని గౌరవ సంభ్రమములతో ఒక సుఖాసనమున కూర్చుండబెట్టిరి. ఇరువురు సవినయ సంభాషణములు చేయిచుండగా మూడవవాడు లోనికి పోయి వసుదేవునితో చెప్పివచ్చెను. వసుదేవుడు దాసీజనముచే పర్యంకములను ఆయత్తము చేయించెను. చేయించి ఎదురువచ్చి అక్రూరుని లోనికి ఆహ్వానించెను. అక్రూరుడు మందహాస వికాస నేత్రములతో జాలిపడుచున్న ముఖ కవళికలతో వసుదేవుని హస్తద్వయమును పట్టుకొని లోనికి ప్రవేశించుచూ ఇట్లనెను. వసుదేవా, మీరిరువురును కుశలమా? దేవకి గర్భవతి అని విన్నప్పటి నుండి వచ్చి చూడవలెనని అనుకొనుచుంటిని. ఇదివరకు ఇట్టి సంతోషకరములైన వార్తలన్నీ దుఃఖప్రదములుగా పరిణమించినవి. 7వ గర్భము కొన్ని మాసములు వృద్ధి చెంది వింతగా అదృశ్యమైనది. మరల 3 సంవత్సరముల తరువాత ఈ 8వ గర్భము సంభవించినదని వింటిని. ఈ మారు మీకు దైవబలమున్నదని నా హృదయము కూడా చెప్పుచున్నది. ఈ అష్టమగర్భమున జన్మించిన సుతుడు కంసుని కరిష్టము కలిగించునని అశరీరవాణి పలికినట్లు కూడా చెప్పుచున్నారు. భ్రమయో సత్యమో తెలియదుగాని కంసుడు కూడా వినినట్లే చెప్పెను. వసుదేవుడు, ఆసనం అలంకరింపుడు, పరమ భాగవతోత్తములైన మీ దర్శనము మాకు శుభప్రదము. ఇట్లు పలికి వసుదేవుడు లోపలి నుండి దేవకిని తోడ్కొని వచ్చి అక్రూరునకు పాదాభివందనము చేయించెను. అక్రూరుడు ఆశీర్వదించెను. ముగ్గురు ఆసీనులైరి. వసుదేవుడు పూర్వము నారాయణుడు అష్టమగర్భ సంభూతుడై భూమికి అవతరించి ధర్మ సంస్థాపనము చేయునని ప్రసక్తముగా పరాశరులు చెప్పిరట. అశరీరవాణియు ఈమె అష్టమగర్భమును గూర్చి పలికినది. మిగిలిన దుర్లభములైన అంశములెట్లున్నను, ఈ గర్భమున జన్మించిన శిశువు చిరకాలము వర్ధిల్లి పెద్దవాడై మాకు గతులు కల్పించినచో మా జన్మ ధన్యమగును. అక్రూరుడు, నాకు కలిగిన భావము కూడా ఇదియే. లోకోత్తర విషయములెప్పుడునూ పొడుపు కథలుగా మాత్రముండును, అవి మనకు బోధపడినవి కావు. ఈ శిశువు చిరంజీవి అయి మీకు మేలు చేకూర్చవలెనని నేను ఆశంసనము చేయుచున్నాను. ఇట్లు పలికి అక్రూరుడు వసుదేవుని వైపు చూచెను. గవాక్షము నుండి ప్రభాత భానుకాంతులు చిందించిన బంగారపు నీరు వలె వసుదేవుని చుట్టూను పడుచున్నవి. ఆ కాంతులతో ఏర్పడిన తేజోమయమైన రూపమొకటి వసుదేవుని చుట్టూను అతని దేహమును తాకక పురుషాకృతి అయిన ఛాయగా కనిపించెను. అక్రూరుడు ఉలికిపడి చూచెను. తన గురువు పరాశరుని మాటలు దేవకీ వసుదేవులయందు సత్యమగునా అనిపించినది. వెంటనే అక్రూరుడు దేవకి వైపు చూచెను. ఆమె కన్నులపైకి సూర్యకాంతులు గవాక్షము నుండి సూటిగా ప్రసరించుచుండెను. ఆ కాంతులు ఆమె కన్నులలో ప్రవేశించుచున్నట్లు అనిపించెను. ఆమె కనుపాపలలో ఒక అనిర్దేశ్యమైన తేజస్సు మిరుమిట్లు గొలుపుచుండెను. క్షణములలో అక్రూరునకు దేవకి ముఖము కన్నులు కనిపింపలేదు. అచ్చట ఒక తేజఃపుంజమున్నట్లు మనస్సునకు తోచెను. ఆ తేజస్సు నుండి రశ్ములు వెనుకకు మరలివచ్చుచు సుదర్శనాయుధము తిరుగుచున్నట్లుండెను. గవాక్షము నుండి ప్రసరించుచున్న వెలుగు జాళ్లలో ప్రయాణము చేయుచున్న ధూళి రేణువులు సుడులు సుడులుగా తిరుగుచు ఒక సర్పాకారముగా గోచరించెను. ఆ సర్పముక శయ్యగా దిగివచ్చుచున్నట్లు, దాని యందు సర్వాత్మకమైన ఆకాశ శరీరము రూపుగొనుచున్నట్లు కనిపించెను. ఆ మొత్తముక శిశువై కిలకిల నవ్వుచున్నట్లు గోచరించెను. అక్రూరుడు తెలివి తెచ్చుకుని మరల దేవకి ముఖము చూచి ఇట్లనెను. శకునములన్నీ శుభముగా తోచుచున్నవి. ఈ పుట్టబోవు శిశువు చిరకాలము వర్ధిల్లగలడు, మహిమాన్వితుడు కాగలడు. దేవకి, నాకు ప్రతిరాత్రమునందును ఒక శిశువు మందస్మితమూర్తి అయి పొడగట్టుచున్నాడు. ఒకమారు నీలమేఘములు శిశువుగా ఆకారము కట్టి నవ్వుచున్నట్లు ఉండును. ఒకమారు నీలాకాశమునందు ఆ శిశువు రూపము కనిపించును. ఒకమారు సముద్రము కెరటముల రూపుగా కదులుచున్నట్లు అనిపించును. ఒకమారు ప్రదక్షిణావర్తములైన అగ్నులు శిశువుగా కనిపించును. ఎన్ని కనిపించినను, కంసుడు విడిచిపెట్టినప్పుడు కదా మనము సంతోషింపవలసినది. పూర్వము తొలిసారి నుండి నేను గర్భము ధరించినప్పుడెల్లా అది ఏ రూపము కనిపించుచుండెడిది. కనుక ఇది శుభమో కాదో చెప్పలేము. అక్రూరుడు, నా మనస్సునకు శుభము అనిపించినది ఈనాటి వరకు వ్యర్థము కాలేదు. ధైర్యం అవలంబింపుము. అనుదినము 3 వేళలయందు తదేక నిష్టతో శ్రీమన్నారాయణ అష్టాక్షరీ మహామంత్రమును కుక్షియందు అనుసంధానింపుము. అది ఏ పంచాయుధమూర్తి అయి నీ గర్భమును రక్షింపగలదు. దేవకి నమస్కరించి ఇట్లనెను. మహాప్రసాదము అవశ్యముగా అనుసంధానము చేసేదెను. మొన్నటి బహుళ విధియ నాటి రాత్రి నారద మహర్షి తమ ఆగమనముచే మమ్మనుగ్రహించిరి. వారు వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రమును ఉపదేశించిరి. గర్భస్థుడైన శిశువు శిరస్సు మొదలు పాదముల వరకు గల 12 అవయవములను వాని మంత్రాక్షరములుగా న్యాసము చేసి జపింపుమనిరి. వారి ఆజ్ఞ కూడా శిరసావహించి తిని. అక్రూరుడు, సమయము వచ్చినప్పుడు అడుగకయే ఋషులు మంత్రవాక్కులను పలుకుదురు. అవి ఏ మూర్తిమంతములైన ఉపదేశములు. అడిగినను కొందరికి ప్రసాదింపరు. అట్లేల చేయుదురో వారికే తెలియవలెను. వసుదేవుడు మొన్నటి రాత్రి శతకోపుడు హిమాలయ యాత్ర చేసి వ్రజమునకు తిరిగిపోవచ్చు ఇటు వచ్చి ఇచ్చటనే విశ్రమించెను. ప్రసంగవశమున నాకు మృగేంద్ర వాహనయగు దుర్గాదేవి స్తోత్రమును ఉపదేశించి వెడలిపోయెను. మొన్నటి ప్రభాత వేళ శతగోపుని సోదరుడైన హిమాలయ సిద్ధుడు మమ్ము చూడవచ్చెను. అతడు నాకు షడంగపూర్వకమైన విష్ణుమంత్రమును అస్త్రముగా ఉపదేశించెను. పూర్వము దానిని ధరించి ఇంద్రుడు విశ్వరూపుడైన త్రిశరుడు అను రాక్షసుని వధించెన్నట. దేవకి ఈ అష్టమగర్భము రక్షకై ముక్కోటి దేవతలకు మ్రొక్కుచున్నాను. అక్రూరుడు, పర్యవసానము తప్పక శుభము కాగలదు. నేను ఉగ్రసేన మహారాజును కూడా చూచి ప్రసంగించి వెడలివత్తును. మరికొంతకాలము తరువాత మరల మిమ్ములను చూడవత్తును. ఇట్లని అక్రూరుడు వారి దగ్గర సెలవుగొని ఆ భవనము వెనుక వైపు నుండి ఉద్యానములోనికి నడిచి కొంత దూరమేగి మరి ఒక భవనంలోనికి ప్రవేశించెను. మేడ మెట్లెక్కిపోయి మేడపైనున్న ఉగ్రసేనుని కలిసి కొనెను. దుఃఖాక్రాంతుడై వాతాయనము నుండి గగనమును చూచుచూ కూర్చుండిన ఉగ్రసేనుడు అక్రూరుని చూచి లేచి నిలబడి కౌగిలించుకొని దుఃఖించెను. ఉగ్రసేనుడు, చూచితివా, దైవయోగం ఎట్లున్నదో, నా కొడుకు నన్ను బంధించనని నేను దుఃఖపడుటలేదు. నేనే దుష్కృత్యము చేయనిచో ఇట్టివాడు నాకు కుమారుడై పుట్టుట ఎట్లు అని దుఃఖపడుచున్నాను. అక్రూరుడు ఉగ్రసేనుని కౌగలించుకుని లేవనెత్తి ఓదార్చెను. అట్లెన్నడునూ భావింపకుము, దేవకి కూడా నీ పుత్రికయే కదా, ఎట్టి సుకృతము చేయనిచో ఆమె అష్టమగర్భము మహిమాన్వితం ఎట్లగును. ఉగ్రసేనుడు, మహనీయుడగు వసుదేవుడు సాధుమూర్తి నన్ను రాజ్యమిచ్చి గౌరవించి పట్టాభిషిక్తుని చేసెను. కన్న కొడుకు కారాగృహమున బంధించెను. వసుదేవుని సంకల్పములు పరమ పవిత్రములు జగద్ధితములు. అతడు గోపాలక వృత్తిని కర్షక వృత్తిని పునరుద్ధరించి గ్రామములయందు భాగ్యదేవతకు పట్టము కట్టెను. భారత భూమిని జగన్మాతగా హిమాలయ పుత్రిగా పూజించి సేవించెను. అంతకన్నా రాజర్షిత్వమేమున్నది? పూర్వము రాజర్షులు బ్రాహ్మణ క్షత్రియ తేజస్సులను పరస్పరాశ్రయములుగా ప్రతిష్ఠించి పూజించిరి. మన యదువంశము బ్రాహ్మణ క్షత్రియ తేజోవాహినులకు సంగమము. అట్టి మన వంశము వైశ్యుల సంపదతో త్రివేణి సంగమముగా వసుదేవుడు ధర్మ సంస్థాపనము చేసెను. అట్టివాణిని కంసుడు బంధించి దేశమునకు తీరని అపకారము చేసెను. తాను ధనతృష్ణతో లంచగొండి రాజ్యమును స్థాపించుకొనెను. నిర్భాగ్యునకు దౌర్భాగ్యుడు తోడు అన్నట్లు వానికి ఈ కేసి మంత్రాంగము తోడైనది. ఈ కేసి రెండావుల దూడ. ఇటు కంసునకు అటు ధృతరాష్ట్రునకు నమ్మిన బంటుగా పదవులను అనుభవించుచు తన సువర్ణములను తాను భద్రపరుచుకొనుచున్నాడు. దైవమే దిగివచ్చి చక్కబెట్టవలను గాని ఈ మధురలో ధర్మం మరల నిలబడుట ఇక మానవునకు సాధ్యము కాని పని. అక్రూరుడు, బాధపడకుము, కాలం ఒక రీతిగా నడవదు. కంసుడు కూడా అశరీరవాణి మాటలపై ఆవేశములో ఇట్లు ప్రవర్తించనే కాని సహజముగా దుష్టుడు కాడు. నేనతనితో సంభాషించి నిదానముగా పరిస్థితులను అనుకూలింపచేసేదను. మరల కొల దినములలో నిన్ను చూడగలను. ఇట్లు పలికి అక్రూరుడు సెలవుగొని తిరిగి వచ్చి రథారూఢుడై తన గృహమును చేరెను. పురాణ పురుషుడు గ్రంథంలో 15th చాప్టర్ అయిపోయింది. ఇప్పుడు 16th చాప్టర్ చదువుకుంటున్నాం. కాశీరాజు దివోదాసుని పుత్రికలు అంబిక అంబాలిక. వారి సోదరుడు మైత్రేయుడు రాజ్యమునంగీకరింపక తపోవనములకు వెడలిపోగా అభిమాన సోదరుడు అనమిత్రుడు కాశీకి రాజయ్యను. అతని పుత్రికయగు నందినిని వివాహమాడిన స్వఫల్గుడు యదువంశములోని కుటుంబముల వారికి పూజనీయుడై గురుస్థానము వహించెను. మధురాపట్టణమునకు ఈశాన్య భాగమున యమునాతీరమందలి అర్ధయోజనము భూమిని వసుదేవుడు స్వఫల్గునకు తపోవనముగా దానము చేసెను. అటుపైన ఉగ్రసేనుడు మధురారాజ్యమును ధారాదత్తము చేసెను. తాను గ్రామ సంపదను పునరుద్ధరించుటకై బద్ధ కంకణుడై తన ఉద్యమమును స్వఫల్గుని తపోవనమునందే ప్రారంభము చేసెను. కొన్ని కర్షక కుటుంబములను వైశ్య కుటుంబములను చేరదీసి మొదటి వ్రజగణమును నందగోపుని సహాయముతో ఆ తపోవనముననే స్థిరపరచి యజ్ఞార్థ కర్మమును ఆరంభించెను. యమునాకూలము దాకా వ్యాపించిన క్షేత్రములను నీటిపారుదలతో సుక్షేత్రము చేసి సకల సస్యములకు అంకురారోపణము చేసెను. సగము భూమి సస్య సంపదకు, అందర్ధము గోసేవకు, క్షీరవృద్ధికి వినియోగము చేసి 10 సంవత్సరముల తరువాత నందగోపుని కొనిపోయి గోవర్ధన పర్వత సమీపమున వ్రజము అను గ్రామమును నిర్మించి దానికి ప్రభువుగా నిలిపి తాను దేశ సంచారము చేయుచుండెను. స్వఫల్గుడు నందినీదేవియు సంవత్సర పురుషుని మేఘాధిపతి అయిన ఇంద్రుడుగా ఇంద్ర రుక్కులతో ఆరాధించిరి. రుభువులు అనబడు ఋతువులకు అధిదేవతలను కృషి యజ్ఞముచే సంతుష్టులను చేసి సర్వ ఋతువాసయోగ్యముగా క్షేత్రమును యజ్ఞార్థమైన కృషి కర్మతో ఆరాధించిరి. ఇంద్రుడు స్వఫల్గునకు ప్రసన్నుడై అతడున్న చోట సకాల వర్షములుండునట్లు వరమిచ్చెను. స్వఫల్గునకు నందినీదేవి యందు జన్మించిన కుమారుడే అక్రూరుడు. అక్రూరుని జన్మదినము చైత్రశుద్ధ పాడ్యమి అగుటచే అతనిని సంవత్సర పురుషుడైన నారాయణుని అంశగా అభిమానించి అల్లారుముద్దుగా పెంచిరి. చిన్నతనమునందే నారాయణాష్టాక్షరి మంత్రమునిచ్చి ఉపనయనానంతరము గాయత్రిని ఉపదేశించిరి. గాయత్రికి విశ్వామిత్రుడు ఋషి అని గ్రహించిన క్రూరుడు గాయత్రి మంత్రమును ఉపాసించుటకు అంగీకరింపలేదు. విశ్వామిత్రుడును వాని గోత్రోద్భవులైన కౌశికులును అధర్వణ అభిచారపరులని నిందించెను. చండకౌశికుని కూడా అతడు కాపాలికుని క్రిందనే లెక్కగట్టెను. తన మేనత్తయైన కాశీరాజు కుమార్తెకు కుమారుడు జరాసంధుడు. అతడును అతని తండ్రి బృహద్రథుడును చండకౌశికుని శిష్యులు కనుక వారు రాక్షసులనియు కాపాలిక ధర్మమును అవలంబించిన వారు కనుక పంక్తి బాహ్యులనియు అక్రూరుని నిర్ణయము. అక్రూరుని జనన కాలమున చేయబడిన యజ్ఞమునందు స్వఫల్గునకు ఇంద్రుడు ప్రసన్నుడై అక్రూరుడున్న తావులందు కూడా సకాల వర్షములుండునని అనుగ్రహించెను. మధురలోని వారందరూ స్వఫల్గుని వర్షాల గురువుగారిని వ్యవహరింతురు. ఎచ్చట వర్షము లేకున్నను వానిని కొనిపోయి పూజించుటయు అచ్చట వర్షములు పడుటయు పరిపాటి అయ్యను. ఆ కీర్తి అక్రూరునకు కూడా సంక్రమించెను. గాయత్రి మంత్రమును అనుష్ఠించుటకు నిరాకరించిన అక్రూరుని బతిమాలి తండ్రి ఎట్టకేలకు అంగీకరింపచేసెను. అయినను తన నిత్యానుష్ఠానమున విశ్వామిత్ర ఋషిని స్మరింపను అని అక్రూరుడు పట్టుబట్టెను. అట్లయినచో విశ్వామిత్రుని మూలపురుషుడు గాయత్రికి యుగాంతర ద్రష్టయగు సాంఖ్యాయన మహర్షి నామమును స్మరింపుమనగా అంగీకరించెను. ఇంకనూ పట్టుబట్టి అక్రూరుడు తండ్రి సాన్నిధ్యమున నారాయణ మంత్రదీక్ష పూర్తి చేసి పరాశర మహర్షి పాదములాశ్రయించి తప్త చక్రాంకితుడయ్యెను. అక్రూరుని భుజములపై శాలువ జారినప్పుడల్లా కరగిన బంగారు రంగు జబ్బలపై పెద్ద శంఖచక్ర ముద్రలు కొట్టవచ్చినట్లు కనిపించుచుండును. అతని తమ్మి పూరేకు రంగు శాలువపై కూడా శంఖచక్రములు, తిరుమణి తిరుచూర్ణముల ముద్రలు తళుక్కుమనుచుండును. స్వఫల్గుని యజ్ఞార్థ కృషి కర్మలో పాల్గొని భూమిని మంత్రపూతముగా దున్ని పండించు వైశ్య కుటుంబములను, శ్రమించు శూద్ర కుటుంబములను అచ్చటనే నివాసములు ఏర్పరుచుకొని ఆ పంటను యథేచ్ఛముగా అనుభవించుచు స్వఫల్గుని ఆదేశముపై మిగిలిన గ్రామముల వారికి పంచిపెట్టుచుందురు. పెరిగి పెద్దవాడైన క్రూరుడు నిరంతర నారాయణ మంత్రానుష్ఠానమున విష్ణుతేజమును ఆర్జించుకొనెను. సంపన్న గృహస్థు కావున వివాహితుడైన వెనుక తండ్రి నుండి సంక్రమించిన క్షేత్రమున వనపాలకులచే కృషికర్మలు చేయించుచు చిరకాలము ఏ వృత్తియు లేక నిత్యానుష్ఠానపరుడై గురుత్వము వహించుచుండెను. అతడందరికీ ఇష్టుడే. భిన్నభావములు గలవారి నడుమ సామరస్యము చేకూర్చుటకై విలాసార్థము వారి ఇండ్లకు సన్నిధి చేసి వచ్చుచుండును. అందరికీ అనుకూలుడై ఎవరి దగ్గర వారి మాటలాడుచుండును. ఎవరిని గూర్చియూ చెడ్డగా మాట్లాడడు. ఎదుటివారిని అభిమానించి మాట్లాడును. తన విశ్వాసములను తెలుపడు గాని ఎవరి విశ్వాసములను తాను అంగీకరింపడు. అట్లని దేనిని కాదనడు. ఈ విధమైన విలక్షణ సత్వగుణ సంపత్తిచే సర్వజనాహ్లాదకరుడుగా మెలగుచు చంద్రుని వలె చెరించుచుండును. కృషికర్మ కొరకు నియమింపబడిన భూమికి పశ్చిమముగా అన్ని జాతుల ఫలవృక్షములున్నవి. అవి వరుసలుగా నాటబడి వాని నడుమ చలువరాతి కాలిబాటలున్నవి. ఆ బాటలు పశ్చిమ దిశగా వ్యాపించి ఉండి చివరి 100 కిష్కూల మేరలోనున్న అక్రూరుని ప్రాంగణమునకు మార్గదర్శకములై ఉండును. భవన ప్రాంగణమునందు జాళ్ళు జాళ్ళుగా కృష్ణ తులసి మొక్కలు నాటబడి అందందు మందారములు పారిజాతములు మున్నగు పుష్పవృక్షములు పొడుపు టెండలలో శోభలతో తళుక్కువనుచుండును. భవనమునకు నైరుతి దిక్కుగా కొంత దూరమున మంచి గంధపు వృక్షములున్నవి. వాని తొర్రలలో విష్ణుపాదముద్రలు గల త్రాచులు నివసించుచున్నవి. అవి అక్రూరుని సాన్నిధ్యమున సత్వగుణము కలిగి ఎవరిని హింసింపక తిరుగుచుండును. సంధ్యలయందు అక్రూరుడు పెద్ద తొట్టెలలో క్షీరము నింపగా పలు అన్నెల త్రాచులు వచ్చి క్షీరము గ్రోలి వెడలిపోవుచుండుట చూచి అక్రూరుడు ముచ్చట పడుచుండును. జ్యేష్ఠ శుద్ధ తృతీయ ప్రభాత కాంతులు అక్రూరుని భవన ప్రాంగణమును చైతన్యవంతము చేయుచున్నవి. పూర్వాభిముఖముగానున్న భవనము పై అంతస్తున తులసికోటకెదురుగా జింక చర్మముపై పద్మాసనాసీనుడై అష్టాక్షరి మంత్రమును జపించుచున్న అక్రూరుని విశాలములైన ఊర్ధ్వపుండ్రములపై నిమీలిత లోచనములపై నతదీర్ఘ నాసాగ్రముపై భుజములపై శాలువపై ప్రతిబింబించుచు బంగారు తీగల వంటి భానుకరములు బుజ్జగించుచున్నవి. చిరకాలము నిశ్చలమై నిలబడిన అతని దేహము శిల్పసుందరమైన ప్రతిమ వలె ఉండెను. మెడలోని తులసి పూసల పేరు కూడా చక్కని శిల్పము వలె కంఠమందలి వళీత్రయమున కలంకారప్రాయమై ఉండెను. మందస్మిత స్థిమితమైన అధరబింబము కొంచెము స్పందించెను. కన్నులు తెరచి అక్రూరుడు విష్ణు సూక్తములు పారాయణ చేసి తీర్థప్రసాదములు స్వీకరించి పాదుకలు ధరించి వెండి పొన్నుకర్ర పట్టుకొని సుగంధనాసికా చూర్ణమును పొడుముకాయ నుండి అరచేతిలో దులుపుకొనుచు మెల్లగా సోపాన పంక్తి దిగివచ్చెను. దిగువ నిలబడి ఉన్న ధర్మపత్ని సుతను పాదనమస్కారమందుకొని నేను నగరములోనికి పోయి వచ్చెదను అనెను. సుతను, నేడు మా జనకులు కార్యార్థి అయి వచ్చుచున్నారు. అక్రూరుడు, ఆహుకుడు పరమ వైష్ణవుడని లోకము చెప్పుకొనును. కానీ ఎన్ని చెప్పినను అతడు తప్త చక్రాంకితుడు కాలేదు. నేడు పరాశర మహర్షి జగద్గురువు కదా, వారిని ఆశ్రయించినచో మీ తండ్రికి గౌరవము తగ్గును కాబోలు. నేను ఒక ప్రధాన కార్య నిర్వహణమునకై కంసుని చూడబోచున్నాను. తిరిగి వచ్చుసరికి అపర్ణాహము దాటిపోవును. మీ తండ్రిని వేచియుండక భుజింపుమని నొక్కి చెప్పుము. సుతను, ఓహో, పంక్తి భోజనమునకి ఇష్టపడరు కదా. అక్రూరుడు, తెలిసిన విషయమును గూర్చి చర్చయ్యేలా. ఇట్లని అక్రూరుడు అలసగమనముతో ప్రాంగణమునకు చేరి సుకుమారమైన పాదన్యాసముతో సంసిద్ధముగానున్న రథమెక్కెను. తిరునామములు ధరించిన రథ చోదకుడు పాలరంగు గుర్రములను వేగముగా త్రోలెను. అరగడియ కాలమున కంసుని ప్రాసాదము ముందు రథమాగెను. భటులును ద్వారపాలకులును వినయ సంభ్రమములతో నమస్కరించిరి. కొందరు అక్రూరుని రాకను కంసునకు తెలిపిరి. కంసుడు ప్రాంగణమునకెదురు నడచి గౌరవ పురస్సరముగా లోనికి కొనిపోయెను. భవనము పై అంతస్తున ఇరువురు ఆసీనులైరి. అక్రూరుడు, పరిపాలనము ప్రశాంతముగా సాగుచున్నది గదా. శాంతి ఉన్న చోట సిరి సంపదలుండును. నీవు శౌర్యగుణ సమేతుడవు, బొడ్డున మాణిక్యముతో పుట్టినవాడవు. కంసుడు, ఈ ప్రజల కోసమై ఎంత శ్రమించినను ఎవరికీ మెప్పు లేదు. నేను దుష్కృత్యములు ఆచరించి తినని అలజడులు రేపుచూ కొందరు నినాదములు చేయుచున్నారు. అక్రూరుడు, మిగిలిన వారు అనుకూలురే గదా. వారిని గూర్చి శ్రద్ధ వహించి ఆదరము చూపినచో వారి వర్గమే బలమగును. కంసుడు, వసుదేవుడు మా తండ్రియు రాజ్య కంటకులైనారు. వసుదేవుడు వ్రజగణమును బలిష్టము చేసి విప్లవమునకు బీజములు నాటి బందీకృతుడయ్యెను. అక్రూరుడు. అతడు సహజముగా సద్గుణవంతుడే, మంచితనమునకు మంచివాడే. ఇప్పటికిని అతనికి నీపై కోపము లేదు. నిన్ననే దేవకీ వసుదేవులను చూచి వచ్చి తిని నీకతనితో వైరము కన్నా మైత్రియే ప్రస్తుత కార్యమునకు అనుకూలము కలిగించును. కంసుడు, దేవకి అష్టమగర్భ సంజాతుడైన శిశువు నన్ను చంపునని గదా అశరీరవాణి పలికినది. ఇక వసుదేవునితో మైత్రి ఎట్లు పొసగును? ఇప్పుడు ఆమెకు 9వ మాసము నిండుచున్నది. ఆ శిశువుని ఎత్తుకొని పెంచి పెద్దవాణిని చేయుమందురా? అక్రూరుడు, అది ఒక్కటే నీ మృత్యుభీతి దాటుటకు మార్గము. శత్రువుగా చూచుట వలన నరుడు శత్రువగుచున్నాడు. అతనిని నీయంది ముడుచుకొని ఆశ్రితునిగా స్వీకరించినచో అదుపున ఉంచవచ్చును. కంసుడు, మీ సిద్ధాంతము విచిత్రముగా ఉన్నది. అందు సత్యము లేకపోలేదని కూడా భ్రమగొల్పుచున్నది. అక్రూరుడు, దానిని భ్రమ అనుకొని శత్రువులను పెంచుకొనరాదు. దీపమును చూచుటకు ఇష్టపడనిచో తన క్రీనీడయే తన్నెదిరించును. దీనియందు ఏమరపాటు చెందియే నీవు తండ్రిని శత్రువుగా మలచుకొనుచున్నావు. కంసుడు, మీరు చెప్పిన సిద్ధాంతము నిజముగా క్షేమంకరమే అయినను ప్రస్తుత విషయమున సమయము దాటిపోయినది. ముందే మీరు నాకు ఈ మంత్రం ఉపదేశించి ఉన్నచో పరిస్థితులు వేరుగా ఉండేటివి. ఇప్పుడెచ్చట చూచినను నాకు శత్రువులే. వసుదేవుడు, నందుడు, వ్రజగణము నేడు నా శత్రుకూటమియే. మా తండ్రి ఉగ్రసేనుడు నేడు మంచితనము చూపి నన్ను గౌరవించినను నన్ను అవమానించినట్లే అగును. తుదకు నమ్మిన సహచరుడు కేసి కూడా కురుసామ్రాటుతో చేతులు కలిపి అపారధనములార్జించి బలిష్ఠుడైనాడు. ఆజ్ఞ పెట్టినచో తిరస్కరించునని కూడా అనిపించుచున్నది. అతడును నాకు శత్రువే అయినప్పుడు ఇక హితులు గాని మిత్రులు గాని ఎవరున్నారు? అక్రూరుడు, ఆవేశపడకుము, నేను నీకెవడను? కంసుడు, మీరు నిస్సందేహముగా నా హితము కోరిన వారే, అది అట్లుండనిండు. అక్రూరుడు, అదే పొరపాటు. హితము కోరిన తావును అది అట్లుండనిచ్చుట మార్గము కాదు, దానిని ప్రకాశింపచేసుకొనుట మార్గము. కంసుడు, మీరు నాకు హితులైనను విశాల జగద్బంధువులై చెరించుచుందురు. దాని వలన నాకేమి లాభము? మీరు నా కొలువువారైనచో నాకు బలమున్నదని భావించవచ్చును. అక్రూరుడు, దానికి అభ్యంతరము నీవు తప్ప మరి ఎవరునూ లేరు. కంసుడు, అయినచో మీరు నాకు అమాత్యులై నా కొలువున ఉండగలరా? ఇట్లు కోరవలెనని పలుమారులనుకొంటిని. అభిమానం అడ్డు వచ్చినది. అక్రూరుడు, శత్రువులు విఘ్నములు మనలో ఉండును గాని వెలుపల ఉండవు. అభిమానాదులైన అంతఃశత్రువులను గెలువగలవానికి విఘ్నములుండవు, కనుక కార్యసిద్ధి సుగమము. కంసుడు, రాజరక్తమునకు అభిమానము లేకుండుట ఎట్లు పొసగును? అక్రూరుడు, ఉండవచ్చును, దాని సందర్భమున దానిచే పని చేయించవలెను. నా దగ్గర దాని ప్రసక్తి లేదు. కంసుడు, నేను మిమ్ము అమాత్యులుగా మంత్రాంగమును ఉపదేశించు మంత్రిగా వరించుచున్నాను. అక్రూరుడు, దానికి నా అంగీకారము తెలుపుచున్నాను. సర్వకాలములందు నీకు హితుడనై కార్యోపదేశము చేసెదను. అటుపైన జరుగవలసినది నారాయణుని ఆజ్ఞ. విష్ణువే అందరి బుద్ధులయందును వ్యాపించి కార్యముఖమున ప్రచోదనము చేయుచు కర్మానుభవము పూర్తి చేయించును. కంసుడు, నాకు విష్ణుమంత్రం ఉపదేశింపుడని నారద మహర్షిని పలుమారు కోరియుంటిని. అతడు వాసుదేవ మంత్రం ఉపదేశింతును అనెను, ఇంకనూ సమయము రాలేదని చెప్పెను. మీరు నాకు విష్ణుమంత్రమును ఉపదేశింతురా? మీరును పరాశరుల శిష్యులు గదా. అక్రూరుడు, పరాశరులే నారదుని శిష్యులు. నారదుడే సమయము కాదన్నప్పుడు వేచియుండుట మార్గము. అదికాక అడిగినచో మంత్రము కాదనియు, అడుగక ఇచ్చినచో మంత్రమగుననియు పెద్దలు చెప్పుదురు. కంసుడు, పరమరహస్యమైన ఒక విషయం మీకు చెప్పుచున్నాను. దేవకి అష్టమగర్భము ధరించిన వార్త చెవి సోకినప్పటి నుండి నా హృదయమున భీతి ప్రవేశించి తొలుచుకొని తినిచున్నది. మొన్నటి వైశాఖ మాసము ప్రవేశించినప్పటి నుండి నన్నెవరో వెన్నాడుచున్నట్లున్నది. పూర్ణిమ నాటి రాత్రి నిద్రలో నా చుట్టూను 6 శిశువులు రోదించుచున్నట్లు దారుణమైన స్వప్నము కలిగినది. 7వ శిశువు నాగుపామై ప్రాకి నన్ను సమీపించుచున్నట్లు తోచెను. ఇంతలో 8వ శిశువు కరాళ దంష్ట్రలతో వికటాట్టహాసములతో ఒక త్రిశూలము ధరించిన స్త్రీ శిశువు వలె కనిపించినది. అష్టమగర్భము అష్టమగర్భమని నిశీధాకాశము నుండి కేకలు వినిపించినవి. కలత నిద్రగా మెలకువ వచ్చినది. నాటి నుండి నేటి వరకు కంటిపై కునుకులేదు. నిద్రవచ్చునేమో అను భీతి గుండెలలో మేకు దింపినట్లు బాధించుచున్నది. అప్పటికే కేసి హస్తినాపురాధీశునితో చేతులు కలుపుట జరిగినది. నందగోపుడు గ్రామవాసులను స్వతంత్రులుగా చేసి సుంకము చెల్లింపనీయకుండా అరికట్టునట్టి సన్నాహములు చేయుచున్నాడని వార్తలు అందినవి. రజగ్రామములలోని యువకులు తిరుగుబాటు చేయుటకు యుద్ధ శిక్షణము పొందుచున్నారట. నియమింపబడిన ప్రభుత్వ ఉద్యోగులు నందుని దగ్గర లంచములు పుచ్చుకొని వానికి అనుకూలురై ప్రవర్తించుచున్నారు. మధువన మందలి 10,000 గోవులతో మన పరివారమైన గోపాలగణము పలాయితులై నందుని మందలలో చేరిరి. ఈ వార్తలన్నీ నా డొక్కలో చేరి సుడులు తిరుగుచున్నవి. ఇప్పుడు మన సత్వర కర్తవ్యము నిర్ణయింపుడు. అక్రూరుడు మొదటి కర్తవ్యము చిత్తశాంతి చేకూర్చుకొనుట. రెండవ కర్తవ్యము వసుదేవుని ఉగ్రసేనుని నీవారుగా చేసుకొనుట. కంసుడు అది సాధ్యము కాని పని. అక్రూరుడు సాధ్యమగునేమో యత్నింపుము. మూడవ కర్తవ్యము కేసిని హస్తినాపురాధీశుల కొలువువానిగా పంపివేయుట. నాలుగవ కర్తవ్యము నందగోపుని వ్రజగణములలో కొందరిని పిలిపించి సన్మానించి భూదానము చేసి కృషికర్మలో నియుక్తులను చేయుట. కంసుడు ఇది కూడా సాధ్యము కాని పని. అక్రూరుడు అయినచో కాలచక్రమును యథేచ్ఛగా తిరుగనిచ్చి సమయమునకై వేచి ఉండుట. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథంలో 15th and 16th chapters అయిపోయినాయి.